ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथोबलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्ति शान्ति शान्तिः
283వ పేజీ 11వ ఖండం మొదటి మంత్రం
తద్యత్రైతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న విజానాతి ఏష ఆత్మేతి హోవాచ ఏతదమృతమభయం ఏతద్ బ్రహ్మేతి సహ శాంత హృదయః ప్రవవ్రాజ సహ ప్రాప్యైవ దేవాన్ ఏతద్ భయం దదర్శ నాహ కల్వయమేవ గుంసం ప్రతి మేవ గుంసం ప్రతి ఆత్మానం జానాతి అయమహమస్మీతి నో ఏవేమాని భూతాని వినాశమేవాపీతో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి
ప్రజాపతి ఇంద్రుడికి ఆత్మవిద్యను బోధిస్తున్నాడు. మూడు మెట్లుగా ఆత్మవిద్యను బోధించడం జరిగింది ఇప్పటి వరకు. మొదటి మెట్టులో విశ్వ ఆత్మాని గురించి చెప్పారు ప్రజాపతి. రెండవ మెట్టు బోధనలో తైజసాత్మ గురించి చెప్పారు. విశ్వాత్మ అంటే జాగ్రత్ పురుష అని అర్థం. తైజస ఆత్మ అంటే స్వప్న పురుష, కలలో కలను అనుభవించేవాడు స్వప్న పురుష. తర్వాత సుప్త పురుష గురించి చెప్పారు మూడవ మెట్టు. ప్రాజ్ఞ సుప్త పురుష, మనం మాండుక్యంలో విన్నాం విశ్వ తైజస ప్రాజ్ఞ అనే పదాలు. ఇక్కడ ఇంద్రుడు ఏం విన్నాడు, ప్రజాపతి ఏం చెప్పాడు అంటే, ఆత్మ అనేటువంటిది ఈ శరీరం ఇంద్రియాల ద్వారా బాహ్య జాగ్రత్ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నది అని ఆయన ఉద్దేశం. ప్రజాపతి చెప్పేటప్పుడు ఈ విశ్వాత్మ ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నది అన్నారు. కుడికంటిలో కనపడేటటువంటి ఆత్మ దక్షిణాక్షి పురుష అని చెప్పినప్పుడు ఈ శరీరం జడం, ఇంద్రియాలు జడం, ఆత్మ అనేటువంటిది ఈ శరీరం ఇంద్రియాల ద్వారా బహిష్ప్రపంచాన్ని బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటున్నది. ఆ తెలుసుకునేవాడెవడో వాడు ఆత్మ అని చెప్పి ప్రజాపతి చెప్పారు. అది ప్రజాపతుల వారి ఉద్దేశం. ఈ శరీరం మనస్సు ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగుతోంది కదా, ఆ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకునేవాడు ఆత్మ అని అన్నప్పుడు ఈ ఇంద్రుడు ఏం అర్థం చేసుకున్నాడు అంటే, ఈ శరీరం ఆత్మ అనుకున్నాడు. శరీరం ద్వారా, మనసు, బుద్ధి, ఇంద్రియాల ద్వారా కదా తెలుసుకుంటున్నాడు ఆత్మ. ఆ విషయాన్ని గ్రహించకుండా ఈ శరీరం తెలుసుకుంటున్నది అనుకోని శరీరం ఆత్మ అనుకున్నాడు. మళ్ళీ అందులో కొంచెం దోషం కనపడింది ఇంద్రుడికి, తిరిగి వచ్చాడు. రెండవ మెట్టుగా ఏం చెప్పారు అంటే, ఈ కలలో ఎవరైతే కల ఇంద్రియాలు వాసన ద్వారా, అంటే జాగ్రత్త అవస్థలో చూసినవన్నీ వాసన రూపంలో ఉన్నాయి, ఆ వాసనామయ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, వాసనల ద్వారా స్వప్న ప్రపంచం, స్వప్న వస్తువులు అన్నీ కనపడుతున్నాయి. అంటే స్వప్న ఇంద్రియాలు, స్వప్న మనసు, స్వప్న శరీరం. ఈ ఇంద్రియాలు, ఈ శరీరం ఇవన్నీ పనిచేయడం లేదు కదా కలలో. స్వప్నం అంటే కల కదా, కలలో ఈ ఇంద్రియాలు పనిచేయవు, ఈ శరీరం పనిచేయదు, ఈ మనస్సు పనిచేయదు. కానీ కలలో వేరే శరీరం, వేరే మనస్సు, వేరే ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాల ద్వారా, ఆ మనస్సు ద్వారా, ఆ కల శరీరం ద్వారా ఏ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు, జాగ్రత్త ప్రపంచం ఆ కల ప్రపంచం? కల ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు, స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. ఎవరు? ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం కల శరీరం ద్వారా, ఇంద్రియ మనస్సుల ద్వారా కల ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాడు. ఆ తెలుసుకునేవాడు ఆత్మ అని చెప్పి చెప్పాడు రెండవ పాఠం. అప్పటికి 64 సంవత్సరాలు సేవ చేసేసాడు పాపం. 64 సంవత్సరాల తర్వాత ఏమిటై అర్థం చేసుకున్నాడంటే, ఈ కలకనేవాడే ఆత్మ అనుకున్నాడు. ఆ కలలో శరీరం, ఆ కలలో ఇంద్రియాలు, తేజస, ఆ తేజస్సుడు ఆత్మ అనుకున్నాడు. కానీ ఆత్మ చైతన్యాన్ని ఆత్మ అనుకోలేదు. ఆ శరీర స్వప్న శరీరాన్ని, మనసు, ఇంద్రియాలని ఆత్మ అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడికి మళ్ళీ సందేహం వచ్చింది. ఈ వ్యక్తికి, జాగ్రత్తలో ఉన్న వ్యక్తి బాగున్నప్పటికీ కూడా అక్కడ కలలో కొన్ని బాధలు అనుభవిస్తున్నాడు వాడు. అక్కడ సుఖమేమీ లేదు, ప్రయోజనం లేదు. ఇక్కడ ఇది ఆత్మ కాదనుకోని చెప్పి అక్కడికి ఏదో వెళ్ళిపోతే ఇందులో కష్టాలు ఉన్నాయని చెప్పి, కల గురించి స్వప్న పురుషుడు ఆత్మ అనుకుందామంటే స్వప్నంలో కూడా మన కథ ఏమి సరిగ్గా లేదు. అక్కడ కూడా, ఇక్కడ అన్నీ సరిగా ఉన్నప్పుడు కూడా అక్కడికి ఎవరో కొడుతున్నట్లుగా, నన్ను ఎవరో తిడుతున్నట్లుగా, ఎవరో కత్తి తీసుకొని పరిగెత్తి నన్ను చంపాలని వచ్చినట్లుగా, కలలో కూడా ఏడుస్తున్నట్లుగా, అన్ని బాధలు అనుభవిస్తున్నాను కలలో కూడా. ఇటువంటి కల వలన నాకేంటి, ఈ పురుషుడు వలన ప్రయోజనం అని చెప్పి ఆలోచించాడు ఇంద్రుడు. అక్కడ ఆ మంత్రంలో మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కల ఇక్కడ వధించినప్పటికీ కూడా, మనిషి జాగ్రత్త శరీరం వధించినప్పటికి కూడా అక్కడ వధించబడడం లేదు కదా అని చెప్పి మంత్రం వచ్చింది. పోయినసారి మీరందరూ కళ్ళు కనుబొమ్మలు ఎత్తేసారు, ఏమిటి ఇట్లా ఉంది, ఇక్కడ చంపితే శరీరాన్ని అక్కడ కల ఎట్లా వస్తుంది? వధించడం అంటే చంపడం అంటే, ఇక్కడ ఇతన్ని బాధ పెట్టినప్పుడు, ఏదైనా అంగవైకల్యం చేసినప్పుడు, వధించడం అంటే చేతులను వధించినప్పుడు, కాళ్ళు వధించినప్పుడు, అంటే శరీరం మనిషి పూర్తిగా పోలేదు. ఇక్కడ ఏదైనా బాధ కలిగినప్పటికీ కూడా జాగ్రత్త శరీరంలో, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఒకడు, వ్యావహారికంగా జాగ్రత్త ప్రపంచంలో ఏదో యాక్సిడెంట్ అయింది, ఎవరో కొట్టారు, ఏదో అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. కానీ కలలో అభిమీ రావడం లేదు, కలకి సంబంధం లేదు, అక్కడ బాగానే ఉన్నాడు. ఒకవేళ జాగ్రత్తలో జరిగినవి జరగకపోయినా కూడా ఇక్కడ బాగానే ఉన్నాడు అంటే, ఇక్కడ వధించాడు అంటే ఏమిటి, అక్కడ వధించబడినట్లుగా వస్తుంది అన్నాడు. ఇక్కడ వధించకపోయినా, వధించినా కూడా అక్కడ వధించనట్లుగా వస్తున్నది అంటే అర్థం ఏమిటి అక్కడంటే, ఇక్కడ అక్కడ అంటే ఏమిటి, జాగ్రత్త అవస్థలో వధించబడితే అంటే చంపబడినట్లుగా మనిషి గాయాల పాలైనాడు, హాస్పిటల్లో ఉన్నాడు, కలగనేటప్పుడు ఉద్యానవనంలో తిరుగుతున్నాడు హాయిగా. హాస్పిటల్లో కట్లు కట్టించుకొని, కాలుకో కట్టు, చేతికో కట్టు అన్నీ కట్టుకొని అక్కడ మాత్రం హాయిగా తిరుగుతున్నాడు ఉద్యానవనంలో. ఐస్ క్రీమ్ తింటున్నాడు, వెనిల్లా ఐస్ క్రీమ్ తింటున్నాడు. అదేమిటయ్యా అన్నాడు. సరే, ఇదేమో జాగ్రత్తలో బాధ ఉన్నప్పుడు అక్కడ బాధ లేదు, పోనీ ఇక్కడ హాయిగా నిద్రపోతున్నాడు పట్టుపరుపు మీద, అక్కడ ఎవరు కొడుతున్నట్టుగా తిడుతున్నట్లుగా అక్కడ అట్లా వచ్చింది కనుక అక్కడ బాధను అనుభవిస్తున్నాను కదా, అది నేను ఎట్లవుతాను ఆ ఆత్మని అని చెప్పి మళ్ళీ ఆలోచించాడు. ఇప్పుడు క్లియర్ అయింది కదా. ఇంకొక సందేహం ఏమిటంటే అంధ అనంధ భవతి అన్నాడు. జాగ్రత్త అవస్థలో అంధుడైన వాడు గుడ్డివాడు, కలలో గుడ్డివాడుగా లేడు. జాగ్రత్త అవస్థలో మెలకుగా ఉన్నవాడు పాపం వాడు గుడ్డివాడు. ఒక వ్యక్తి గుడ్డివాడు అనుకోండి, కల కన్నాడు, కలలో అన్ని చూస్తున్నాడు, అక్కడ గుడ్డితనం లేదు. ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. ఏమిటా సందేహం అంటే, ఏమండి స్వప్నం అంటే జాగ్రత్తలో చూసినవే కదా రావాలి, తత్వబోధలో చెప్పారు కదా జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్చృతం తజ్జనిత వాసనయాన. అనంధ భవతి అంటే ఇక్కడ అంధుడైనా కూడా అక్కడ గుడ్డివాడు కాదు అంటే, గుడ్డివాడు కాదు అంటే చూస్తున్నాడు ప్రపంచాన్ని, ఇక్కడ చూడలేదు కదా. ఇక్కడ చూడని జాగ్రత్త అవస్థలో చూడని వాడు అక్కడ ఎట్లా చూస్తాడు? సందేహం రావాలి. అప్పుడు దానికి ఏంటి సమాధానం మనకు తెలియాలి. ఏమిటంటే సమాధానం, ఇక్కడ గుడ్డివాడైనా కూడా ఈ ప్రపంచం కళ్ళతో చూడకపోయినా కూడా జాగ్రత్త అవస్థాయాం యద్దృష్టం, దృష్టం అనేది చూడడం అనేది లేదు కానీ వినడం ఉందిగా, వినడం ఉంది కదా. సరే అక్కడ వింటున్నాడు, మరి చూడడం ఎట్లా చూస్తాడు అంటే తజ్జనిత వాసనయ. ఈ జన్మవి కాదు, ఇప్పుడు ఈ జన్మలో గుడ్డివాడై ఉండొచ్చు కానీ జన్మ జన్మల్లో ఉన్న వాసనలు కదా వస్తున్నాయి కలరూపంలో. ఈ జన్మలోవే రావు కలలన్నీ, క్రిందటి జన్మల్లోవి కూడా వస్తాయి కలలు, క్రిందటి జన్మల్లోవి కూడా వస్తాయి. ఎందుకంటే వాసనామయ ప్రపంచం కదా, వాసనలన్నీ మనసులో ఉన్నాయి కదా. కనుక వాసనామయ ప్రపంచమే కదా కళ. కనుక ఈ జన్మలో వాడు గుడ్డివాడైనప్పటికీ కూడా పోయిన జన్మలో కళ్ళుండి ఉండొచ్చు, వాసన లోపల ఉండి ఉండొచ్చు కదా, అవన్నీ కళల రూపంలో రావచ్చు కదా. అనంధ భవతి అన్నారు. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే క్లాష్ రావాలి ఇక్కడ. తత్వబోధలో చెప్పింది జాగ్రత్త అవస్థాయం చూసినవే వస్తాయి అన్నారు కదండి, ఇక్కడ గుడ్డివాడైతే ఏం చూడలేదు కదా, మరి ఏం చూడనప్పుడు కలలు ఎట్లా వచ్చినాయి అంటే, తర్వాత సెంటెన్స్ గుర్తుపెట్టుకోను, వాసనయా. ఏదైతే వాసనలు అనేవి ఈ జన్మవే కాదుగా, ఎన్నెన్నో జన్మలు ఉన్నాయి. ఆ వాసనల వలన కల రావచ్చు, ఆ కలలో కళ్ళు ఉండొచ్చు. అనంధ భవతి అన్నారు. అర్థమైతే సరే, అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి ఆలోచించండి, బాగా అర్థమవుతుంది. తర్వాత నిద్ర విషయానికి వచ్చినప్పుడు ప్రాజ్ఞ, మళ్ళీ రెండోసారి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ 32 సంవత్సరాలు సేవ చేయమన్నాడు. 32 సంవత్సరాలు 10వ అధ్యాయంలో, 10వ ఖండంలో 32 సంవత్సరాలు మళ్ళీ సేవ చేసిన తర్వాత మళ్ళీ ఏం బోధించాడయ్యా అంటే, నిద్రపోయేటప్పుడు ఏమి తెలుసుకోకుండా ఉన్నాడే అంటే, ఈ బాహ్య ప్రపంచము తెలుసుకోవడం లేదు, స్వప్న ప్రపంచము తెలుసుకోవడం లేదు, అక్కడ శూన్యంగా ఉన్నదని తెలుసుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడు కదా, అదే అమృతం, అదే అభయం, అదే ఆత్మ అన్నాడు. అర్థమైంది కదా. జాగ్రత్త అవస్థలో పనిచేసే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కులు ఏమి పనిచేయట్లేదు నిద్రలో, గాఢ నిద్రలో. పోనీ కళ ఉందా అంటే కళ కూడా లేదు, ఏమి తెలియడం లేదు. జాగ్రత్త అవస్థలో తెలుసుకునేవి లేవు, గాఢ నిద్రలో. కళలో ఏదన్నా కళ్ళలాగా ఉందంటే కళ కూడా కాదు, ఎందుకంటే అది గాఢ నిద్ర. వాసనామయ ప్రపంచం కూడా లేదు, కళ లేదు. కళ లేకుండా జాగ్రత్త ప్రపంచము లేకుండా ఇంద్రియాలన్నీ సద్దుమణిగి ఉన్నప్పుడు, మనస్సు బుద్ధి అన్నీ సద్దుమణిగినప్పుడు బాగా నిద్రపోతున్నాం కదా గాఢ నిద్రలో, అప్పుడు ఏమీ తెలియడం లేదు, శూన్యం అని తెలుసుకుంటున్నవాడెవడో వాడే ఆత్మ అని చెప్పి ప్రజాపతి చెప్పారు. ఇప్పుడు ఇంద్రుడికి సమస్య వచ్చి పడింది. ఏమిటా సమస్య అంటే, వెళుతూ వెళుతూ అక్కడికి వెళ్ళి ఆలోచించాడు దేవతల దగ్గరికి వెళ్ళడానికి ముందే, ఏమని, ఇదేమిటి జాగ్రత్తలో అయితే ఏదన్నా కాస్తన్నా తెలిసింది, కలలో అయితే కనీసం ఏదో కష్టమో సుఖమో కాస్త అనుభవన్నా ఉన్నది, ఈ నిద్రలో గాఢ నిద్రలో అసలు లేకుండా పోయినానే నేను, నేను అన్నదే లేదు, నా అహం జానామి ఇమాని భూతాని, నన్ను నేను తెలుసుకోవడము లేదు, నిన్ను నేను తెలుసుకోవడం లేదు, నేనున్నానని నాకు తెలియదు. పోనీ అటువైపు పక్కన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారా అంటే అది తెలియడం లేదు నాకు. చూడండి, అది శూన్యం అయిపోయింది కదా. నేనే లేకుండా పోయినాను. ఇక్కడ రెండు దోషాలు వచ్చినాయి ఇంద్రుడి బుద్ధిలోకి. ఏమిటి ఆ రెండు దోషాలంటే, ఒకటి ఏమిటంటే అచిత్వం, అచిత్వం అసత్వం. అచిత్వం అసత్వం అంటే నేను లేకుండా పోయినాను, నేనే లేకుండా పోయినాను, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, ఏమీ తెలియడం లేదు, అయ్యో నేనే లేనే అని అచిత్వం అసత్వం ఒక దోషం. రెండవ దోషం ఏమిటంటే వినష్టం. వినష్టం అంటే నేను నశించాను, నాకేమి తెలియడం లేదు, శూన్యంగా ఉన్నది వినష్టం. ఈ రెండు దోషాలు ఇంద్రుడి మనసులో చోటు చేసుకున్నాయి. అప్పుడు ఇంద్రుడు నిద్రలో ఆత్మ లేదు అనుకున్నాడు, నేనే తెలుసుకోవడం లేదు, నాకేమీ తెలియడం లేదు, ఆత్మ ఉన్నదని ఎట్లా అనుకుంటాను, కనుక ఆత్మ లేదు అనుకున్నాడు. ఆత్మ లేకపోతే ఏమైంది అప్పుడు, శూన్యం అన్నాడు. మొదటికే మోసం వచ్చింది. మొదటికే మోసం అంటే ఏమిటి అర్థం, నేనే లేకుండా పోయినాను, అసలు ఏమీ తెలియడం లేదు, కనీసం జాగ్రత్త స్వప్నంలో అయితే ఏదో ఒకటి తెలిసింది, కష్టమో సుఖమో, ఇది కూడా లేకుండా పోయింది, బాగలేదు ఇది, దీనివల్ల నాకేమిటి ప్రయోజనం అనుకొని మళ్ళీ వచ్చాడు ప్రజాపతి దగ్గరికి. వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, చెప్తున్నాడు, తద్ అత్ర ఏతద్ సుప్తః సమస్తః సంప్రసన్నః. ఏమీ తెలుసుకోకుండా సంప్రసన్నః, ప్రశాంతంగా నిద్రపోతున్న వాడికి స్వప్నం న విజానాతి, కల తెలియదు, ఏష ఆత్మా ఇతి హో వాచ. అంటే కల కూడా తెలియకుండా ఉన్న స్థితి ఏమిటి, గాఢ నిద్ర, అదే ఆత్మ అన్నాడు. అంటే ప్రజాపతి ఉద్దేశం ఏంటి తెలుసు, అక్కడ ఆ శూన్యాన్ని తెలుసుకుంటున్న వాడు ఎవడో ఉన్నాడు కదా, వాడే ఆత్మ అని ఇంద్రుడు అర్థం చేసుకుంటాడని ప్రజాపతి అనుకున్నాడు. శూన్యాన్ని నేను వినష్టం అయిపోతున్నాను, నాకేమీ తెలియడం లేదు, ఇదంతా శూన్యం అని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఆత్మ అని అనుకోవచ్చుగా. ఆహా అనుకోలే, అయ్యో లేకుండా పోయినానే నేను, ఆత్మ అనేది లేకుండా పోయిందే అనుకున్నాడు అని తద్ అమృతం అని ఆయన చెప్పినప్పుడు, బ్రహ్మ ఇది సహా శాంతహృదయ ప్రభవరాజ వెళ్ళి సహా అప్రాప్యైవ దేవాను ఏతద్ భయం దదర్శ. మనసులో భయం ఏర్పడింది, మళ్ళీ నాకు ఇంకా సరిగా అర్థం కాలేదేమో అనుకుంటూ వచ్చి, నాహం కల్వమయమేవ సంప్రసాద్ సంప్రతి ఆత్మానం జానాతి. ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నన్ను నేనే తెలుసుకోలేకుండా పోయినాను చివరికి, అయం అహమస్మీతి నేను ఉన్నాను అని తెలియటం లేదు, నా ఏవ ఇమాని భూతాని ఈ చుట్టుపక్కల ఉన్న కూడా ఏమి తెలియడం లేదు, వినాశమేవ అపి ఇది భవతి, వినాశం అయిపోయింది మొత్తం పోయినట్లే కదా, నాహమత్ర భోగ్యం పశ్యామి నాకు ఇక్కడ దీంట్లో ఏం ప్రయోజనం కనపడలేదు. భోగం, భోగ్యం అంటే ప్రయోజనం, ఏమీ కనపడడం లేదు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి, ఇంద్రుడు ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు, సమిత్ పాణితో వచ్చాడు. రెండవ మంత్రం చదువుతాం, ఇంతవరకు క్రిందటి వారం చూశాం. సహ సమిత్ పాణిహి పునరేయాయ తగుంహ ప్రజాపతిరువాచ మఘవనస్య శాంతహృదయ ప్రవ్రాజీ మఘవనస్య శాంతహృదయ ప్రవ్రాజీ కిమిచ్ఛన్ పునః రాగమైతి పునరాగమైతి సహోవాచ నాహ ఖల్వయం భగవః ఏవం సంప్రతి ఆత్మానం జానాతి అయమహమస్మీతి నో ఏవేమాని భూతాని వినాశమేవాపీతో భవతి నాహమత్ర భోగ్యం పశ్యామీతి. సహా ఆ ఇంద్రుడు సమిత్పాణిహి సమిత్ని చేతిలో పట్టుకొని పునరేయాయ మళ్ళీ తిరిగి వచ్చాడు. తగుంహ ప్రజాపతి రువాచ, అట్లా వచ్చినటువంటి ఇంద్రుడితో ప్రజాపతి ఈ విధంగా అన్నాడు. ఏమని, మఘవన్ ఓ ఇంద్ర, శాంతహృదయ ప్రావ్రాజీహి, నువ్వు తృప్తికి పొంది వెళ్ళావు కదా. మఘవన్ యత్ శాంతహృదయ, మఘవన్ యత్ శాంతహృదయ, నువ్వు శాంతహృదయంతో తృప్తితో వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. కిమిచ్చన్ పునరాగమః, అదే పదాలు క్రిందటిసారి చూసినవి. కిమిచ్చన్ పునరాగమః, ఏమి కోరి ఏమి ఆశించి మళ్ళీ నా దగ్గరికి వచ్చావు అని అడిగాడు. ఇది అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు. సహా ఉవాచ, తాను ఏదైతే మనసులో అనుకున్నాడో అవన్నీ చెప్తున్నాడు. అదే మాట పై శ్లోకంలో పై మంత్రంలో చెప్పింది ఏమిటి, నాహం ఖలు అయం భగవః, ఇది నేను కాదు, ఇది కాదు ఆత్మ, నాకు తెలిసినట్లుగా లేదు. ఏవం సంప్రతి ఆత్మానం, నేను గనక నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఉంటే సంప్రతి ఆత్మానం, నేను ఆత్మను తెలుసుకోలేకపోతున్నాను. ఆత్మానం ఏవం సంప్రతి అయం అహమస్మీతి నాహం ఖలు, నేను ఉన్నాను అని, నేను పురుషుణ్ణని స్త్రీనని ఏదో నాకేమీ తెలియడం లేదు కదా, పురుషుణ్ణని తెలియడం లేదు. జానాతి అయం అహమస్మి, నేను ఉన్నానని. అయం అహమస్మి అంటే నేను ఉన్నాను, ఇంద్రుణ్ణి ఉన్నాను అని తెలియడం లేదు నాకు నిద్రలో. నో ఏవ ఇమాని, నో అంటే సంస్కృతంలో న, నేను ఈ ఇమాని ఈ భూత జీవరాశులను కూడా తెలుసుకోవడం లేదు. నా ఇమాని భూతాని జానాతి జానామి, నేనేమి తెలుసుకోవడం లేదు. వినాశమేవ అపీతః, అన్ని వినాశమైపోయినట్లే కదా నిద్రలో, ఏమున్నాయి తెలుసుకోవడానికండి అక్కడ అన్నాడు. అందువల్ల నాకు దీనివల్ల ఏం ప్రయోజనం కనపట్టలేదండి, మరి మళ్ళీ బోధించండి అన్నాడు. అంటే ప్రజాపతి అంటున్నాడు ఏమని, మూడవ మంత్రం చదువుతాం. ఏవమే వైష మఘవన్నితి హోవాచ ఏతం త్వేవ తే భూయోను వ్యాఖ్యాస్యామి వ్యాఖ్యాస్యా నో ఏవాన్యత్ర ఏతస్మాద్ వసాపరాణి పంచవర్షాణీతి సహాపరాణి పంచవర్షాణ్యువాస తాన్యేకశతం సంపేదుహు ఏతద్యదాహుః ఏకశతం హం వై వర్షాణి మఘవన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యమువాస తస్మై హోవాచ. ఏవమే వైష మఘవన్, అది కరెక్టే అన్నారు. దట్స్ రైట్ అంటారు చూసారా, అది అది కరెక్ట్ అన్నాడు. ఏది కరెక్ట్, అసలు కరెక్ట్గా అర్థం చేసుకోలే ఇంద్రుడు. అది సరి అన్నారు. అది సరి అంటే ఏమిటి అంటే డబుల్ మీనింగ్ అన్నమాట. అది సరి, నీకేం అర్థం కాలేదు అని, నీకేం అర్థం కాలేదు అనకూడదు కదా, అది అంతే అన్నాడు. ఏవమై ఏష, అది అంతే, ఇది ఇంతే అన్నాడు. ఇది ఇంతే అంటే ఏమిటి, నీకు అర్థమైనది ఇంతే. ఆయనకు తెలుసు లోపల ఈయనకు అర్థం కాలేదని, ప్రజాపతికి తెలుసు ఇంద్రుడికి అర్థం కాలేదని. అయినప్పటికీ ఏవమేవ ఏష, అది అంతే అన్నాడు. అంటే ఇంద్రుడు డైరెక్ట్గా నువ్వు అర్థం కాలేదంటే బాగుండదు కదా, అది అంతే అని చెప్పి మళ్ళీ తర్వాత కరెక్ట్ చేస్తారన్నమాట. మనమైతే టక్కుని చెప్పేస్తాం ముఖం మీదనే, నువ్వు అర్థం చేసుకుంది తప్పు, నీకు అర్థం కాదు, నువ్వు చెమట, నీకు తెలియదు, బుద్ధి లేదు నీకు అంటుంటారు. కానీ ప్రజాపతి గురువైన వాడు ఎప్పుడూ కూడా శిష్యుడిని నిరుత్సాహపరచకూడదు. శిష్యుడు ఆత్మజ్ఞానం వచ్చే వరకు ఒక్కొక్క మెట్టెక్కుతూ తాను అర్థం చేసుకున్నది చెప్తున్నప్పుడు కరెక్టే కరెక్టే ఇంకా ఇంకా అని చెప్పి చెప్తూ ఉండాలి. కానీ నువ్వు అర్థం చేసుకున్నది తప్పు అని అనకూడదు. అందుకని ప్రజాపతి కూడా అదే చెప్తున్నారు. ఏమని, ఏవం ఏవ ఏషః, అది అంతే అన్నాడు అని చెప్పి ఏ మగవన్ ఇది అన్న తర్వాత హో వాచ ఏతం తు ఏవ తే భూయః అను వ్యాఖ్యాస్యామి. అక్కడ ఒక కరెక్షన్ ఉంది, వే అనున్నది మీ పుస్తకంలో, తే అని రాసుకోవాలి. తే తవ, నీకు వే బదులుగా తే అని రాసుకోండి. ఏతం తు ఏవ తే భూయః, ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే మళ్ళీ చెప్తానన్నాడు. అంటే నేను ఆత్మ అనుకుంటూ ఏదైతే చెప్పానో, విశ్వాత్మ, తేజసాత్మ, ప్రాజ్ఞ ఆత్మ, మళ్ళీ ఆ ఆత్మ గురించే తురియ ఆత్మగా చెప్తాను. ఇప్పుడు నీకు విశ్వాత్మగా చెప్తే నీకు అర్థం కాలేదు, తేజసాత్మగా చెప్పినా నీకు అర్థం కాలేదు, ప్రాజ్ఞాత్మగా చెప్పినా నీకు అర్థం కాలేదు. అంటే మాండక్యం గుర్తున్నదా ఏమిటది, ఆత్మ స్థూల శరీరంతో సంబంధం ఏర్పరచుకొని ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు విశ్వాత్మ అని పేరు పెట్టాం ఆత్మకి. అదే ఆత్మ కలలో సూక్ష్మ శరీరంతో సంబంధం ఏర్పరచుకుంటే సూక్ష్మ శరీర అభిమాని ఆత్మ తేజస అన్నాం, కారణ శరీరాత్మాభిమాని ప్రాజ్ఞ అన్నాం. కనుక అక్కడ ఆత్మ అనే ఉద్దేశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. స్థూల శరీర సంబంధి అభిమాని ఆత్మ అన్నాడే కానీ స్థూల శరీరం ఆత్మ అని చెప్పలేదు కదా. స్థూల శరీర సంబంధంతో ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఆత్మ అని చెప్పారు, అర్థం చేసుకోలే. సూక్ష్మ శరీర మనస్సు సంబంధంతో ఏదైతే ఉన్నదో అది ఆత్మ అని ప్రజాపతి ఉద్దేశం అయితే ఈయనేమో సూక్ష్మ శరీరం మనస్ ఆత్మ అనుకున్నాడు. అదేవిధంగా కారణ శరీర అభిమాని ఆత్మ ప్రాజ్ఞ, ఆ ఆత్మ చైతన్యం అంటే ఈయనేం చేశాడు, నిద్రపోయేటప్పుడు నిద్రపోయేవాడికి ఏం తెలియడం లేదు కదా, కనుక ఇది ఎందుకు నాకు వద్దు ఈ పాఠం, వేరే పాఠం కావాలన్నాడు. సరే నీకు విశ్వాత్మ వద్దు, తేజసాత్మపురి అర్థం కాలేదు, ప్రాజ్ఞాత్మ కూడా అర్థం కాలేదు, నీకు తురియ ఆత్మ గురించి చెప్తానన్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఇది నాలుగోసారి పాఠం, మళ్ళీ మూడు సార్లు ఫెయిల్, పప్పులో కాలేశాడు అంటారు చూసారా, మూడు సార్లు పప్పులో కాలేశాడు, తెలుసుకోలేకపోయినాడు. ఇప్పుడు నాలుగోసారి పాఠం చెప్తున్నాడు. ఏం చెప్తాడట, తవ భూయః, తిరిగి మళ్ళీ అనువ్యాఖ్యాస్యామి. ఇక్కడ అను అంటే ఏదైతే చెప్పానో అంతకుముందు అదే ఆత్మని గురించి చెప్తున్నాను, నేనే కొత్తగా ఏం చెప్పను, ఆత్మ గురించే తురియ ఆత్మగా చెప్తాను అన్నా. కొత్తగా ఏమి లేదు చెప్పడానికి, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని మనసులో అనుకున్నాడు ఆయన అనుకొని అనువ్యాఖ్యాస్యామి భూయః తం ఏవ. ఆ తం ఏవ అనేది అదే ఆత్మని గురించి అని అర్థం. అదే ఆత్మను గురించి తం ఏవ, ఆ ఆత్మను గురించే తిరిగి చెప్తాను. ఏతం అంటే ధర్మోపలక్షిత ఆత్మ. అక్కడ విశ్వ శరీరం స్థూల శరీర ధర్మాలతో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీర ధర్మాలతో ఉన్న ఆత్మ స్వప్నంలో, ఆ రెండు ధర్మాలు ఉన్నాయి. ధర్మోపలక్షిత ఆత్మ తం ఏదైతే చెప్పాను అదే నీకిప్పుడు ధర్మ విలక్షణంగా చెప్తాను అని అనువ్యాఖ్యాస్యామి. నో ఏవం అన్యత్ర ఏతస్మాద్ అపరాణి పంచ. నువ్వు ఏం చేయాలి ఇప్పుడు, 5 సంవత్సరాలు నాకు దగ్గర బ్రహ్మచర్యాన్ని పాటించన్నాడు. మళ్ళీ 5 సంవత్సరాలు, థ్యాంక్ గాడ్, మళ్ళీ 32 సంవత్సరాలు అడగలే, ఇంకొక 5 సంవత్సరాలు నా దగ్గర ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించి గురు శుశ్రూష చెయ్యి అన్నాడు. 5 పంచ అంటే 5, వర్షాణి అంటే సంవత్సరాలు, పంచవర్షాణి ఇది. అప్పుడు ఏం చేశాడు, ఆ 5 సంవత్సరాలు కూడా అపరాణి, మరొక 5 సంవత్సరాలు అని అర్థం. అంటే మరొక 5 సంవత్సరాలు, 60 32 + 32 + 32 ఎంత 96 + 5 మొత్తం 101 సంవత్సరాలు. అపరాణి పంచవర్షాణి ఉవాస, ఇంకా మరొక 5 సంవత్సరాలు ఉన్నాడు ప్రజాపతి అడిగినట్లుగానే. ఉన్న తర్వాత ఏమైంది, తాన్నేకశతం సంపేయుహు సంపేదుహు అన్నాడు. ఏకశతం అంటే 101, మొత్తం 101 సంవత్సరాలు ఉన్నాడు సేవ చేశాడు. 101 సంవత్సరాలు పార్ట్ పార్ట్గా సేవ చేశాడు బ్రహ్మచర్యాన్ని పాటించి. అందుకనే ఇప్పటికీ కూడా ఈ గురువులందరూ, వేదాంతం చెప్పే గురువులందరూ కూడా అంటుంటారు, ఆ ఇంద్రుడు 101 సంవత్సరాలు సేవ చేశాడు గురువుకి, 101 సంవత్సరాలు పట్టింది ఆయనకి జ్ఞానం పొందడానికి, ఎందుకు పొందలేదు, ఇంకా ఏదో బ్లాక్ ఉంది, చిత్తశుద్ధి రాలేదు. కనుక మనిషికి పరిపక్వత రావడానికి చాలా సమయం పడుతుంది. ఇలా వచ్చి అలా కూర్చోగానే క్లాసులో నాకు బ్రహ్మ అర్థమైపోయింది అనుకోకూడదు. భగవద్గీత అంతా చదివేశానంటే బ్రహ్మ అర్థమైంది అనుకోకూడదు, ఆత్మ అర్థమైపోయింది అనుకోకూడదు, ఉపనిషత్తులు అన్నీ చదివేశాను అర్థమైపోయింది అని అనుకోకూడదు. చెప్పలేము, అర్థం అయినా అవ్వచ్చు కాకపోయినా కాకపోవచ్చు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చదివినా కూడా అర్థం కాకపోవచ్చు. ఇంద్రుడు అంతటి వాడికే 101 సంవత్సరాలు పట్టింది పరిపక్వత రావడానికి, జ్ఞానం రావడానికి. కనుక ఇప్పుడు వింటే ఈ జన్మలో ఉన్నా వస్తుంది, లేకపోతే నెక్స్ట్ జన్మ బ్రాట్ ఫార్వర్డ్, ఎక్కడికి పోదు జ్ఞానం. అందుకని దిగులు పడాల్సిన పని లేదు. ఇప్పుడు చదివాం అనుకోండి, వచ్చిందంటే ఈ జన్మలో వచ్చేస్తుంది, రాకపోయినా నష్టమేం లేదు. మనకేం అర్థం కావడం లేదు, ఎందుకు వెళ్ళడం క్లాస్కి, మనకేం మోక్షం వచ్చేటట్టు లేదు అనుకోకూడదు. వింటూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనం మనసు పరిపక్వత చెందుతూ ఉన్నది, ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తాం, నెక్స్ట్ జన్మలో మళ్ళీ అర్థం కావడం లేదు, ఎందుకులే క్లాస్కి, మళ్ళీ ఆ జన్మలో కూడా అట్లాగే చేస్తాం, ఆ తర్వాత జన్మలో అప్పుడు అంతే చేస్తాం, మళ్ళీ అర్థం కావడం లేదు, ఎందుకులే క్లాస్కి, చాలా కష్టంగా ఉంది సబ్జెక్ట్, ఇంక ఏ జన్మలో నీకు అర్థం అవుతుంది, ఏ జన్మలో అర్థం కాదు. అందుకని శాస్త్రం ఏం చెప్తుందంటే, నీకు అర్థం కాకపోయినా సరే కూర్చొని, తలకాయ ఊపినా సరే ఊపకపోయినా సరే, కళ్ళు మూసుకొనైనా సరే, నిద్రపోయినైనా సరే, సగం పర్వాలేదు కూర్చో క్లాసులో. ఎందుకయ్యా అంటే, నీకు తెలియకుండానే నీకు బయటికి కనపడదు, నీ మనస్సు ఆ మాటల వలన ఎంత శుద్ధమవుతుందో, పరిపక్వత పొందుతుందో, వివేక వైరాగ్య షట్క సంపత్తి ముముక్షుత్వం ఇవన్నీ చిన్న చిన్నగా మొలకెత్తుతూ ఉంటాయి, అది నీకు తెలియదు. అది అందుకనే గురువు మీద భక్తి ఉండాలి. ఒక సన్యాసిని చూస్తే సాష్టాంగ నమస్కారం చేసి భక్తి కావాలి, అంత శ్రద్ధ కావాలి. ఒక్క మాట కూడా అర్థం కాకపోవచ్చు, అందుకని పిచ్చి భక్తి అంటారు దాన్ని. ఆ పిచ్చి భక్తి ఉండి వచ్చే వాళ్ళకి ఎప్పటికో అప్పటికి పరిపక్వత వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? కనుక వచ్చిన వెంటనే క్లాసులో మాకు అర్థం కాలేదండి, 17 సంవత్సరాల నుంచి వింటున్నామండి, ఇంకెప్పుడండి మాకు బ్రహ్మజ్ఞానం వచ్చేది, 17 సంవత్సరాలు కాదు, ఈవెన్ 17 జన్మలైనా సరే నేను ఆ జ్ఞానం పొందడానికి రెడీగా ఉన్నాను అని అంటేనే వస్తుంది. కానీ ఎప్పుడూ కూడా నిరుత్సాహపడకూడదు. శంకరాచార్య వారు వ్యాఖ్యానంలో రాస్తారు, అంటే 101 సంవత్సరాలు ఇంద్రుడంతటి వాడికే మనస్సు పరిపక్వత పొందడానికి సమయం పట్టిందంటే, మామూలు వాళ్ళు ఎంత శ్రమ చెయ్యాలి, ఎంత సేవ చెయ్యాలి, ఎన్ని నియమాలు పాటించాలి, అవన్నీ పాటించకుండా మనమేమంటాం, ఆ ఏమిటి శాస్త్రం మనకు కాదబ్బా, ఇదంతా మనకు కాదు, అది ఏదో వాళ్ళు చదువుతారు క్వాలిఫైడ్ వాళ్ళందరూ చదువుతారు, మనకు కాదు అనకూడదు. అంటే అప్పుడు ఏమైందండి అర్థం, శాస్త్రం మీద శ్రద్ధ లేదన్నట్లయిపోయింది, ఆ గురువు మీద భక్తి లేదు శ్రద్ధ లేదన్నట్లయిపోయింది. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అర్థం అవ్వని కాకపోని, ఒక్కొక్క చోట అర్థమవుతుంది, ఒక్కొక్క చోట కొంచెం అర్థమవుతుంది, మరికొన్ని చోట్ల అస్సలు అర్థం కాదు. అప్పుడైతే మహా నిరుత్సాహం వస్తుంది, ఏమిటి అర్థం కాని దానికోసం పోయి మనం ఎందుకు ఈ కష్టపడాలి అనుకోకూడదు. అటువంటి వాళ్ళకి జ్ఞానం రాదు. అర్థమైన వరకే అర్థమవుతుంది, ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థమవుతుంది. నాకు ఎంత అర్థమైంది అని కాదు ప్రశ్న, నేను ఆ గురువు సన్నిధిలో కూర్చోవాలి, ఆ గురువు సాక్షాత్ భగవంతుడు, నా కోసం చెప్తున్నారు. ఆ గురువుని నేను మనిషిగా చూడను. ఆ గురువు చెప్పేది శాస్త్రం, శాస్త్రమాత. అది భగవంతుడి వాక్కు. ఆ భగవంతుడి వాక్కు నేను ఆ భగవంతుడి రూపంలో ఉన్న గురువు ద్వారా వింటున్నాను అనేటువంటి ఇటువంటి మూఢ నమ్మకంతోనే కూర్చోవాలి క్లాసులో. ఇది అంటే సామాన్యంగా అర్థమయ్యే విషయం కాదు. ఇది అర్థమైనట్లుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బుర్ర తిరుగుతుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి తల పైనుంచి వెళ్ళిపోతుంది సబ్జెక్ట్, అసలు అర్థం కాదు. అయినా సరే కూర్చోవాలి, వినాలి, కష్టానికి ఓర్చుకోవాలి, వర్షానికి, ఎండకి, ఉరుములు, బిడుములకి అన్నిటికీ ఓర్చుకోవాలి. ఇంట్లో సమస్యలు, శారీరక సమస్యలు, ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా గురువు, నా దైవం, నా శాస్త్రం, భగవంతుడి వాక్కు నాకు ఈ రెండే శరణం అట్లా అన్న వాళ్ళకే మోక్షం వస్తుంది. మన పిల్లల్ని కూడా ఒరే కష్టమైనా కూడా ఇంకొకసారి ట్రై చేయరా, ఇంకొకసారి ట్రై చేయరా అంటారా లేదా? ఏమంటారు? మానేసే, నీకెందుకు, చెప్పులు కుట్టుకో, లేకపోతే మిషన్ పని చేసుకో, ఏదైనా పని చేసుకో అని చెప్తున్నావా? ట్రై చేయమని చెప్తున్నాం కదా. ఒరే చదవరా బాగా, ఈసారి ట్రై చేయి, ఈసారి ట్రై చేయి చెప్పడంలే మనం. అదేవిధంగా అందరు ఆచార్యులు అలాగే చెప్తారు. అందుకని మనకు ఎంతో శ్రద్ధ కావాలి, ఎంతో భక్తి కావాలి. శాస్త్రం మీద భక్తి కావాలి, గురువు మీద భక్తి కావాలి. దీనివల్ల మనకు వివేకం, వైరాగ్యం బాగా పెరుగుతాయి. ఏదో లోపం ఉంది నాకు, వివేకంలోనో లోపం ఉంది, లేకపోతే వైరాగ్యంలో లోపం ఉండుండొచ్చు, లేకపోతే శమధమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానాల్లో ఏదో ఒక లోపం ఉండొచ్చు, గ్రాస్పింగ్ తక్కువగా ఉండొచ్చు, నేను ఓవర్ ఎస్టిమేషన్ చేసుకొని ఉండొచ్చు నా గురించి. అన్నింటిలో నేను రాణించి ఉండొచ్చు, కానీ ఇందులో రాణించడం చాలా కష్టం. అన్నింటిలో రాణించడం అవి అపరావిద్యలు, ఇది పరావిద్య. ఇక్కడ పరిపూర్ణమైన వైరాగ్యం, ఎంతో వినయం, ఎంతో అంటే నిరభిమానం కావాలి. మనిషికి అభిమానం ఉండకూడదు, ఈగో ఉండకూడదు. అక్కడన్ని అభిమానాలు పెంచే విద్యలు అవి. ఇక్కడ అభిమానాన్ని కట్ చేసే విద్య ఇది. అందుకని చాలా ఓర్పు కావాలి మనుషులకి. అది రాబోతున్నది తర్వాత ఖండంలో ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్న తర్వాత మొత్తం సంపేదుహు ఏతత్ తద్ యత్ ఆహుహు, ఈ విషయాన్ని అందరూ చెప్పుకుంటూ ఉంటారు గురుకులాలలో. ఆచార్యులందరూ చెప్తుంటారు, ఇంద్రుడు అంతటి వాడే 101 సంవత్సరాలు ఉన్నాడు, అప్పుడే పరిపక్వత వచ్చింది, అప్పుడే జ్ఞానం వచ్చింది, ప్రజాపతి చెప్పిన విషయం అప్పుడే అర్థమైందని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఆహుహు ఏకశతం హవై వర్షాణి, 101 సంవత్సరాలు ఉన్నాడు ఇంద్రుడు అని చెప్తూ ఉంటారు అని ఉపనిషత్తు చెప్తున్నది చూడండి. ఉంటాడు మఘవన్ ప్రజాపతౌ, ఇంద్రుడు ప్రజాపతి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బ్రహ్మచర్యమువాస, నియమాలు నిష్ఠలన్నీ పాటిస్తూ ఏకాగ్రతతో. అప్పుడు తస్మై హో వాచ, మళ్ళీ మళ్ళీ చెప్పాడు. తిరిగి రాబట్టి కదా చెప్పాడు, లేకపోతే ప్రజాపతి మాత్రం ఏం చేస్తాడు? రాకపోతే ఆయన కూడా ఏం చేయలేడు కదా. తిరిగి వచ్చాడు కాబట్టి మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగాడు. అర్థమైందని వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చావేంటన్నాడు. అంటే శిష్యుడికి ఏమర్థమైంది ఏమర్థం కాలేదు కూడా అడగాలి కదా, అది ఇంద్రుడు శిష్యుడి జాతే చెప్పించాలి. అప్పుడు నాయన చెప్తాను కూర్చో అన్నాడు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత విద్య మొదలు పెడుతున్నారు. చాలా ముఖ్యమైన మంత్రం చదువుతాం. 12వ మంత్రం 285వ పేజీ. వేదాంత శాస్త్రం మొత్తంలోనే చాలా ముఖ్యమైన మంత్రం, నాకు ఇష్టమైన మంత్రం. అక్కడ ఒక పోర్షన్ చెప్తాను, చదువుతాం.
మఘవన్మర్త్యంబాయిదం శరీరమాత్తం మృత్యునా తదస్యామృతస్య అశరీరస్య ఆత్మనః అధిష్టానం ఆత్తో వై సశరీరః ప్రియాప్రియాభ్యాం నవై సశరీరస్య సతః ప్రియాప్రియయోః అపహతిరస్తి అశరీరం వావసంతం న ప్రియాప్రియే స్పృశతః
మఘవన్ ఓ ఇంద్ర ఇదం మర్త్యం శరీరం ఇదం శరీరం మర్త్యం ఈ శరీరము నశించే స్వభావము కలిగినది మరణ స్వభావము కలిగినది ఈ శరీరం మృత్యున ఆత్మ ఇది కాలానికి పరిమితమై ఉన్నది మృత్యు అంటే కాలం కాల క్రమంలో ఇది మరణాన్ని పొందుతుంది కాల పరిమితి కలిగినటువంటిది మృత్యున ఆత్మ ఆత్మ అంటే సంబంధం కలిగినటువంటిది మృత్యువుతో సంబంధం కలిగినటువంటిది ఈ శరీరం అందుకని నశిస్తుంది మృత్యున ఆత్మ మృత్యు కోరల్లో ఉన్నాడంటారు చూసారా ఈ శరీరం మృత్యు కోరల్లో ఉంది ఎప్పుడైనా కోరల్లో ఉన్నదంటే ఏమిటి ఎప్పుడైనా కోరకచ్చు మృత్యుదేవత విశ్వరూప దర్శనం చూస్తాం కదా ఒకసారి చూసాం మళ్ళీ చూడబోతున్నాం ఆ కాలం అనేది కాలకాలహ అంటాడు భగవంతుడు కాలకాలహ ఈ శరీరం కాలనానికి ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటిది శరీరం మృత్యువుకి మృత్యున ఆత్మ తత్ అస్య అమృతస్య అశరీరస్య ఆత్మనః అధిష్టానం ఈ శరీరం మృత్యున ఆత్మ మృత్యు ఉన్న దీనికి ఇది అనిత్యం అక్కడ మనం ఏం తెలుసుకోవాలి మృత్యున ఆత్మ అంటే మర్త్యం అంటే అనిత్యం అని అర్థం మరణం ఉన్నది అంటే అనిత్యం అనే కదా అర్థం ఇటువంటి మరణం కలిగినటువంటి ఈ శరీరం అస్య తస్య ఆ పరమాత్మ ఆ ఆత్మకి తదస్య ఆత్మన ఆత్మస్య అమృతస్య అశరీరస్య అమృతస్య అంటే మరణం లేనటువంటి ఆత్మ అశరీరస్య శరీరం లేనటువంటి ఆత్మ అటువంటి ఆత్మన అటువంటి ఆత్మకి అధిష్టానం ఇల్లు ఈ శరీరం ఆత్మకి ఇల్లుట అధిష్టానం అంటే ఇక్కడ ఇల్లు అబోడ్ అంట నివాసం అందరూ శ్రీనివాస నిలయం కృష్ణ నిలయం ఇట్లా పేరు పెట్టుకుంటారు ఆత్మ నిలయం అని ఎవరు పేరు పెట్టుకోరు దీనికి ఆత్మ నిలయం అని పేరు మన ఇంట్లో పేర్లు పెట్టుకుంటారు చాలామంది నిలయం అని శాంతి నిలయం అంత అశాంతి ఉంటుంది ఇంట్లో పైకి పేరు శాంతి నిలయం ప్రశాంతి నిలయం శాంతి నిలయం ఈ శరీరం ఆత్మ నిలయం ఆత్మనః అధిష్టానం ఏ శరీరం మృత్యున ఆత్మ ఇటువంటి మరణ స్వభావం కలిగినప్పటికీ కూడా ఈ శరీరం ఆత్మకు ఇల్లు లాంటిది అన్నాడు అబ్బా దేహో దేవాలయ ప్రోక్త సజీవ కేవల శివ ఈ యొక్క శరీరంలో ఉన్నాడు ఆత్త వై సశరీర ఇప్పుడు సశరీరుడైపోయినాడు ఆత్మ శరీరంలో ఉండడం వలన గృహంలో ఉండడం వలన వ్యక్తి ఏమైనాడు గృహస్థుడైనాడు గృహంలో ఉన్నవాడే కదా గృహస్థుడు కనుక ఆత్మ ఈ శరీరంలో ఉండడం వలన సశరీర శరీరం కలిగిన వాడైపోయినాడు ఆత్మ అప్పుడు నిజంగా శరీరం కలిగిన వాడైనాడా అంటే అయినట్లుగా అయితే ఏమైంది ఈ శరీరంలో ఉన్నప్పుడు ఏమైందంటే జ్ఞానం లేకపోవడం వలన అజ్ఞానం వలన ఈ శరీరమే నేను అనుకున్నాడు ఇంట్లో ఉంటూ ఇల్లు నేను అనుకుంటాడండి ఎవడన్నా ఇంట్లో ఉన్నామండి ఎంత ఫ్లాట్ అయినా ఎంత పెద్ద బంగ్లా అయినా కొన్ని చాలా సంవత్సరాల తర్వాత ఉండి 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 ఆ ఇంట్లో నేనే ఇల్లు అనుకుంటాడు ఎవడన్నా నేనే ఇల్లు అనుకుంటే వాడిని ఏమంటాం పిచ్చివాడు అంటాం ఎక్కడికి తీసిపోతాం కీళ్ళపాక హాస్పిటల్కి తీసిపోతారు ఇల్లు నువ్వేమిట్రా ఇంట్లో నువ్వు ఉంటున్నావు ఇల్లు నీది ఇంట్లో నువ్వు ఉంటున్నావు యువర్ ఏ రెసిడెంట్ ఇల్లు రెసిడెన్స్ అది చెప్తేనే వాడిని ఏమైనా కీళ్ళు పాక పంపిస్తావన్నారు శాస్త్రం అంటోంది వాడిని కాదు పంపించేది నిన్ను పంపిస్తానంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నంతసేపు నువ్వు ఆత్మనని గ్రహించకుండా ఈ చీము నెత్తురు మలభాండమైనటువంటి ఎముకల గూడులో ఉంటూ మర్చిపోయి ఇక్కడ ఈ యొక్క ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి ప్రవేశించావు ఆత్మ, ఈ శరీరంలో ఇల్లు బాగుందే ఉంటానని చెప్పి పోయి ఉండి ఆ శరీరం నేను అనుకుంటున్నది. సశరీర అజ్ఞానం వల్ల నువ్వు సశరీర కాదు అశరీరం అని చెప్పడానికి 17 సంవత్సరాల నుంచి వచ్చి గురువు కూర్చొని చెప్తుంటే 17 సంవత్సరాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంత ఉంది శాస్త్రం, అనంత శాస్త్రం, బహువేది తవ్యం, ఎన్ని ఉపనిషత్తులు చదివాం, భగవద్గీత ఒకసారి అయిపోయి రెండోసారి చదువుతున్నాం, అంత శాస్త్రం మరి. కనుక ఈ సశరీరము నేను శరీరాన్ని అనుకుంటున్నాడు వాడు, నేను సశరీరిని, నేను శరీరం కలిగిన వాణ్ణి, నేను సశరీరి, నేను శరీరం అనుకుంటున్నాడు. నేను శరీరంలో ఉన్నానని చెప్పాలి. తలనొప్పి వస్తే నాకు తలనొప్పి వచ్చిందండి, నా తలకి నొప్పి వచ్చిందని చెప్పాలి, కానీ నాకు తలనొప్పి వచ్చిందంటాడు. పొట్టలో నొప్పిగా ఉందంటాడు. నీకు నీ పొట్టలో, ఈ పొట్టలో నొప్పిగా ఉందండి, ఈ శరీరం అన్న పొట్టలో నాకు నొప్పి లేదు కానీ నాకు నొప్పిగా ఉందండి అంటాడు డాక్టర్ దగ్గరికి పోయి. నాకు నొప్పిగా ఉన్నది, ఒరే నీకు కాదురా నీ పొట్టలో ఉందిరా నొప్పి అని చెప్పాలి కదా, చెప్పడం లేదుగా మనం. ఈ శరీర బాధ, మనస్సు బాధ అన్ని నా బాధలుగా నేను తీసుకుంటున్నానా లేదా? తప్పే కదా అది. ఇంట్లో క్రాక్ ఇస్తుంది, వర్షం వస్తుంది, నీళ్లు కారుతూ ఉంటాయి, అందుకని ఏడుస్తాను కూర్చొని. ఏం చేయాలి? రిపేర్ చేయించుకుంటాం. అది ఇంటి సహజం, ఇంటి తత్వం అది అంటామా లేదా? ఎక్కడెక్కడ రిపేర్లు కావాలంటే మార్చుకుంటామా లేదా? ఎందుకంటే నేను ఇంట్లో ఉండేవాడిని కనుక ఆ ఇంటి రిపేర్ నేను చూసుకోవాలి. అదేవిధంగా ఆత్మనైన నేను ఈ శరీరంలో ఉంటూ ఆ శరీరానికి వ్యాధి, జ్వర, ముసలితనం, రోగాలు, రొప్పులన్నీ వస్తూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, నడుములు నొప్పులు, కళ్ళ నొప్పులు, చెవులు నొప్పి, ముక్కు నొప్పి, ఏ నొప్పి రావడం లేదు, అన్ని నొప్పులు వస్తాయి. అవి వచ్చినప్పుడు దానికి వస్తున్నది దానికి నేను రిపేర్ చేయిస్తూ ఉండాలి, సర్వీస్కి పంపిస్తుండాలి అప్పుడప్పుడు అని కదా అనాలి. అమ్మో ఎంత ఇదైపోతామో ఈ శరీరంలో, ఆస్తమా అయినా, షుగర్ అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, రకరకాల రోగాలతో ఈ శరీరం బాధపడుతూ ఉంటే తాను అనుభవిస్తున్నట్టుగా అనుకుంటాడు సశరీర. అయితే ఏమైంది? ప్రియా ప్రియాభ్యాం అన్నాడు వాడికి. అలా సశరీరం నేను శరీరంతో ఉన్నాను అనుకున్న వాడికి, అంటే శరీరాభిమానం ఉన్నవాడికి, అహంకారం మమకారం దుష్ట చతుష్టయం అంటారు స్వామీజీ. దుష్ట చతుష్టయం ఎవరు తెలుసా భారతంలో? ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, నలుగురు దుష్ట చతుష్టయం. అక్కడ అట్లా ఉండనివ్వండి భారతంలో. ఇప్పుడు మనలో దుష్ట చతుష్టయం ఎవరంటే అహంకారం, నేను నేను అని ఒక అహంకారం మనిషికి. ఆ అహంకారం వల్ల ఈ శరీరం మీద మమకారం ఏర్పరచుకొని ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరి మీద ఒకటే మమకారం, వాళ్ళందరూ నాకు సహాయపడుతున్నారు కదా, మమకారం. నా కారు మీద మమకారం, ఇంటి మీద మమకారం, అబ్బాయి మీద మమకారం, కోడలు వచ్చిందాక అబ్బాయి మీద మమకారం, కూతురు మీద మమకారం, ఇలా మమకారాలు పెంచుకొని విపరీతంగా అహంకారం వల్ల మమకారం, అధ్యాస వల్ల అన్నమాట ఇవన్నీ. ఆ అహంకారం మమకారం రాగానే ఏమొస్తాయి? రాగ ద్వేష. రాగం అంటే ఏమిటి? ప్రియం, నాకు ఇది ఇష్టం అది ఇష్టం. ద్వేషం అంటే నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు. ప్రియా ప్రియాభ్యాం, ఈ ప్రియా ప్రియాలు ఉంటాయి. ఎప్పుడు? దుష్ట చతుష్టయాలు ఉన్నప్పుడు అహంకార మమకార శరీరాభిమానం ఉన్నంతసేపు, నేను ఈ శరీరం అని అనుకుంటున్నంతసేపు, అందుకే నా ఇంట్లో ఏది జరిగినా కూడా వీడికి అయినట్టుగా బాధపడతాడు. కారుకు స్క్రాచ్ అయితే నాకు స్క్రాచ్ అయినట్టుగా బాధపడతాను. అంటే నాది అయినది దానికి ఏదైనా అయినా కూడా నాకైనట్లుగానే బాధపడతాను. అదేవిధంగా ఈ శరీరానికి అయితే, ఈ శరీరం నేను అనే అభిమానం ఉన్నప్పుడు ఆ శరీరం మీద అహంకారం మమకారం పెంచుకొని నేను రాగద్వేషాలతో ప్రియాప్రియాలు ఏర్పడతాయి. ప్రియం అంటే బాగుంది, చక్కగా ఉంది, సుఖం అనమాట ప్రియం అంటే. అప్రియం అంటే దుఃఖం. సుఖాలు దుఃఖాలు ఎందుకు వస్తాయి? అర్థమైందా? ఇప్పుడు సుఖ దుఃఖం రెండు వస్తున్నాయా లేదా మనకు? వస్తున్నాయా లేదా? లేదా? ఎవరికైనా ఎవరికైనా లేదా? అయ్యో స్వామిని, అవి రెండు ఉన్నాయి, వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? దుష్ట చతుష్టయం వల్ల వస్తాయి. అహంకార మమకార రాగద్వేష దుష్ట చతుష్టయం. దుష్ట చతుష్టయం ఎందుకు వచ్చింది? అజ్ఞానం. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానం. ఆత్మ అశరీరి అనే అజ్ఞానం ఉన్నది. ఆత్మ అశరీరి అని తెలుసుకోవాలి మనం. అది దానికి శరీరం లేదని తెలుసుకోకుండా నేను ఆత్మని, నాకు శరీరం లేదు అసలు నిజంగా, ఈ శరీరం ఊరికే కవచం అని అట్లా చూడాలి. ఆ కొబ్బరి ఎండితే ఆ కొబ్బరి పెంకు తాకుతుందా దాన్ని? ఆ కొబ్బరిని లోపల ఎండు కొబ్బరిని కురిడి తాకదు కదా. అట్లా ఉండాలి. జ్ఞాని కురిడిలాగా ఉంటాడు, అజ్ఞాని పచ్చి కొబ్బరికాయలా ఉంటాడు. దాన్ని చాకు పెట్టి తీసినా రాదు. అది మన అహంకార మమకారాలు అంత గట్టిగా అతుక్కొని ఉన్నాయి ఆ పెంకుకి. అది అభిమానం అంటే ఇక్కడ. సశరీరః ప్రియాప్రియాభ్యాం చెప్తున్నది ఉపనిషత్తే. ఎందుకండి ప్రియాప్రియాలు ఉంటాయి అంటే ఎందుకుండవు? సశరీరస్య వై సశరీరస్య సతః నవై ప్రియాప్రియయోః అపహతిరస్తి. శరీరం మీద నేను అనే అభిమానం ఉన్నంతసేపు వాడికి ప్రియాప్రియాలు లేకుండా ఎట్లా పోతాయి అని అడుగుతున్నది ఉపనిషత్తు. అండి నాకు సుఖం కావాలండి, దుఃఖం వద్దండి అంటావు. నీకు శరీరాభిమానం ఉన్నంతసేపు సశరీరస్య సతః అంటే శరీరాభిమానం ఉన్నంతసేపు, నేను శరీరాన్ని అనే అభిమానం, అహంకారం మమకారం రాగ ద్వేషం ఉన్నంతసేపు నహవై ప్రియాప్రియయోః అపహతిరస్తి. ప్రియ అప్రియం సుఖ దుఃఖం ఉంటూనే ఉంటాయి, వాటికి నాశం ఉండదు. మరి ఎప్పుడు పోతుందండి అన్నాడు. ఎప్పుడు పోతుంది ఏమిటి? అశరీరం వా వసంతం ప్రియాప్రియే న స్పృశతః. ఎప్పుడైతే శరీర అభిమానం పోతుందో, ఈ శరీరాన్ని నేను కాదు, శరీరం నేను కాదు, శరీరంలో నేను ఉన్నాను అని అభిమానాన్ని వదిలిపెట్టాలి. కానీ శరీరాన్ని ఏం చేయక్కర్లేదు, శరీర అభిమానం పోవాలి. శరీర అభిమానం పోవడం అంటే ఏమిటండి స్వామిని అన్నారు. ముందు గర్వాన్ని తగ్గించుకో, అహంకారం తగ్గించు, కోపం తాపం ఈర్ష అసూయ రాగద్వేషాలన్నింటినీ. ఆ రాక్షసులు ఉన్నారు చూసారా, వాళ్ళందరినీ ఒకసారి భస్మాసు భోగి మంటల్లో వేసేయి. అది నరకాసుర వధ. ఏమిటి అర్థమైందా ఇప్పుడు భోగి మంటలు? ఏమిటో అర్థమైందా? మనలో ఉన్న ఈ దేహాభిమానం, అహంకారం, మమకారం, గర్వం, ఐడెంటిటీ వచ్చిందంటే వెంటనే దాన్ని అది పాము కూర లాంటిది పీకేసేయాలి బయటికి. దాన్ని అది పీకనంత వరకు నీకు ఇది అంటి పెట్టుకుంటుంది, నిన్ను తీడుస్తుందన్నమాట సంసారంలోకి. ఈడ్చి మళ్ళీ దుఃఖాన్ని కలుగజేస్తుంది, సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అని అడుగుతామే. కానీ ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చిందని చెప్తుంది ఉపనిషత్తు. ఎందుకు వచ్చిందిట? నీ శరీరాభిమానమే నీ దుఃఖానికి కారణం, నీ శరీరాభిమానమే నీ సుఖానికి కారణం. కొన్ని సుఖం వస్తే ఉంటుందా పర్మనెంట్గా అంటే ఉండదు. బుద్ధి రాదు కదా నీకు, సుఖం వెంబడి పడి పరిగెడతావా? నాకు ఏది వద్దు, రెండూ వద్దు, ఉంటే ఉండని, దాని మీద నాకు అభిమానము లేదు. ప్రియాప్రియయోహో ప్రియాప్రియే న స్పృశత. ఆ వ్యక్తిని ప్రియాప్రియాలు అంటుకోవుట తామరాకు మీద నీటి బొట్టులాగా. ఇంకా పైన చూస్తాం వచ్చేవారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.